സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം. ഓം. പദമൂടോ അധ്യായം, മൂടവ ശ്ലോകം. ക്ഷേത്രജ്ഞം ചാപി മാം വിദ്ധി സർവക്ഷേത്രേഷു ഭാരത, ക്ഷേത്രക്ഷേത്രജ്ഞയോർജ്ഞാനം യത്തജ്ഞാനം മതം മമ. ഈ പദമൂടവ അധ്യായം അർജുനുടി ആറു പ്രശ്നലതോ മൊതലവുതുంది. ആറു പ്രശ്നലു ഏമിటంటే, ക്ഷേത്രം అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, ప్రకృతి అంటే ఏమిటి, పురుష అంటే ఎవరు, జ్ఞానం జ్ఞేయం, జ్ఞేయం అంటే ఏమిటి, జ్ఞానం అంటే ఏమిటి అనే ఆరు విషయాలు. వీటి గురించి అర్జునుడు తెలుసుకోవాలనుకున్నాడు. రెండవ శ్లోకం నుంచి కృష్ణ పరమాత్మ సమాధానం ఇస్తున్నారు. క్షేత్రం, క్షేత్రజ్ఞుడి గురించి మొదట చెప్తున్నారు. క్షేత్రం అంటే ఈ శరీరం క్షేత్రం, ఈ చూసేదంతా కూడా క్షేత్రమే. ఈ శరీరం క్షేత్రం అంటే జడమైనటువంటి ఈ శరీరం, ఈ ప్రపంచం అంతా కూడా మొత్తం క్షేత్రం అని పేరు. క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రాన్ని తెలుసుకునేవాడు, సాక్షి చైతన్యం, ఆత్మ క్షేత్రజ్ఞుడని పేరు. క్షేత్రజ్ఞుడికి మూడు పేర్లు, చైతన్యం లేక సాక్షి లేక ఆత్మ. అంటే ఆత్మ చైతన్యము నేను కనుక నేనే క్షేత్రజ్ఞుణ్ణి అని మనం తెలుసుకోవాలి. తన శరీరాన్ని తాను తెలుసుకుంటున్నాడు కనుక ఆ తెలుసుకునేవాడే క్షేత్రజ్ఞుడు, సాక్షి చైతన్యం, ఆత్మ అన్నారు. ఈ సాక్షి చైతన్యం యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్పి మనం తెలుసుకోవాలి. క్షేత్రజ్ఞ అంటే ఆత్మ చైతన్యం అని తెలుసుకున్నాం. మొదటి లక్షణం ఏమిటి, చైతన్య స్వరూపుడనైన నేను ఆత్మని ఈ జడమైన శరీరాన్ని చేతనాన్ని ఇచ్చి దాన్ని అనుగ్రహిస్తున్నాను. అది మొదటి విషయం. అంటే ఈ శరీరం జడమైనప్పటికీ ఇది పనిచేస్తున్నది, కదులుతున్నది. ఎవరి వలనంటే నా అనుగ్రహం వలన ఈ జడమైన శరీరాన్ని నేను చేతనంగా దాన్ని చేస్తున్నాను. అది మొదటి. తర్వాత ఈ చేతనం స్వరూపమైన నేను ఈ శరీరాన్ని మనస్సు ద్వారా, ఈ శరీరానికి చైతన్యాన్ని ఇవ్వడం వలన, ఈ మనస్సుకు చైతన్యం ఇవ్వడం వలన, ఈ శరీరం మనస్సు ద్వారా నేను ఆత్మనైన నేను ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను, అనుభవిస్తున్నాను. జడమైన శరీరానికి మనస్సుకి చేతనాన్ని ఇచ్చాను. ఆ శరీరం మనస్సు ద్వారా చేతనాన్ని పొందిన తర్వాత అవి వాటి ద్వారా నేను ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నింటినీ తెలుసుకుంటున్నాను, సాక్షిని, నేను ద్రష్టని తెలుసుకుంటున్నాను. ఎలా తెలుసుకుంటున్నాను, కన్ను ద్వారా, ముక్కు ద్వారా, చెవుల ద్వారా, శబ్దాల ద్వారా, రూపాల ద్వారా, మనస్సు ద్వారా. ఎలా తెలుసుకుంటున్నాను, వాటి ద్వారా. వాటి ద్వారా ఎలా తెలుసుకుంటున్నానంటే వాటికి నేను చైతన్యాన్ని ఇచ్చాను, ఇచ్చి వాటి ద్వారా నేను ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను. ఇది రెండవది. మొదటిది చైతన్యాన్ని ఇవ్వడం, అవి చేతనం అవిన తర్వాత నేను ప్రపంచాన్ని వాటి ద్వారా తెలుసుకుంటున్నాను, ఇది రెండవది. మూడు, సాక్షినైన నేను ఈ శరీరం పరిచ్ఛిన్నమైనది, మనసు పరిచ్ఛిన్నమే, తాత్కాలికం, అశాశ్వతం మనస్సు, కానీ నేను ఆత్మనైన నేను చైతన్యాన్ని శాశ్వతం నిత్యం మారను. శరీరం మారుతుంది, మనస్సు మారుతుంది, నేను తెలుసుకునే ప్రపంచము మారుతూ ఉంటుంది, కానీ నేను ఆత్మనైన నేను మారను. ఇది మూడవ లక్షణం. నాలుగు, నేను ఈ శరీరానికంటే వేరు, మనస్సు కంటే వేరు, తెలుసుకోబడే వస్తువులన్నిటికంటే వేరు, కనుక వాటికి ఉన్నటువంటి దోషాలు నన్ను అంటవు. నేను శరీరం ద్వారా మనస్సు ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను, అయినప్పటికీ కూడా శరీరానికి మరణధర్మం ఉన్నది, వ్యాధి ఉన్నది, ముసలితనం ఉన్నది, కనుక నాకు వ్యాధి ముసలితనము మరణం ఉంటుందా అంటే ఉండదు. దాని ధర్మాలు నన్ను అంటవు. అదేవిధంగా మనస్సులో కూడా రకరకాలైనటువంటి ఎమోషన్స్, రాగ ద్వేషం కోపం తాపం ఈర్ష, అనేక రకమైనటువంటి బాధలు ఉన్నాయి మనస్సులో, భయము, ఇవన్నీ మనస్సు ధర్మాలు, మనస్సు లక్షణాలు. నేను మనస్సు ద్వారా మనస్సుకి చైతన్యాన్ని ఇచ్చినప్పటికీ, చైతన్యాన్నిచ్చి మనస్సు ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటున్నప్పటికీ ఆ మనస్సు యొక్క దోషాలు నన్ను అంటవు. మనస్సు గుణాలు, మనస్సు లక్షణాలు నన్ను అంటవు. నాకు ఎటువంటి హాని చెయ్యలేవు అవి. ఇది నాలుగవ లక్షణం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, చివరిగా నేను తెలుసుకోవాల్సినది, ఈ శరీరం మనస్సు ద్వారా నేను ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను, ప్రపంచం మనస్సు, శరీరం మనస్సు, లేక మనస్సు శరీరం ప్రపంచం, ఇంతే కదండి మన వ్యవహారం అంతా. పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి ఏం చేస్తున్నాం, లేవగానే బ్రష్ తీసుకుంటాం, పేస్ట్ వేసుకుంటాం, కడుక్కుంటాం, మొహం కడుక్కుంటాం, స్నానం చేస్తాం, ఈ శరీరం ద్వారా చేస్తున్నాం. తర్వాత హాయిగా మనస్సుకి ఆహ్లాదం కోసం స్విచ్ ఆన్, సెల్ ఫోను టీవీయో ఆన్ చేసుకుంటాం, మనస్సుకి ప్రశాంతంగా కాసేపు. అయిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ బయటికి వెళ్తాం, షాపింగ్ చేస్తాం. కనుక ప్రపంచం శరీరం మనస్సు ఇవన్నీ మనం చేస్తూ ఉన్నాం. ఇన్ని చేసేటప్పుడు ఈ శరీరాన్ని దాని ధర్మాల నుంచి మార్చలేవు, మనస్సు దాని గుణాల నుంచి నువ్వు మార్చలేవు. ప్రపంచంలో ఆ సూర్యచంద్రుడు, ఆ కాలం, ఆ గాలి, నీరు, ఇవన్నీ వీటి యొక్క ప్రవృత్తిని నువ్వు మార్చలేవు. దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలి, ఏ శరీరం ద్వారా అయితే, మనస్సు ద్వారా అయితే నేను ప్రపంచాన్ని తెలుసుకుంటున్నానో అవి నా యొక్క కంట్రోల్లో ఉండవు. ఏమండి ముసలితనం వస్తుంది, ఆపగలరా? ఆపలేరు. వ్యాధి అనేది ఉన్నది, డాక్టర్లు ఏదో మెడిసిన్స్ ఇచ్చి కొంచెం ఉపశమనానికి ఇస్తారే కానీ ఎవరైనా ఒక్క డిసీజ్ క్యూర్ చేయగలరా? చేసినా కూడా అది ఎక్కడో తాత్కాలికంగా క్యూర్ అయినట్టు ఉంటుంది, లోపల ఎక్కడో ఉంటుంది అది. వ్యాధి, ముసలితనం, మరణం మన చేతుల్లో ఉందా? లేదు. కనుక శరీర మూడు ధర్మాలు నా కంట్రోల్ లేదు, తెలుసుకుంటే మంచిది తొందరగా మనకు. ముసలితనము, వ్యాధి, మరణం ఈ మూడు కూడా మన కంట్రోల్లో ఉండవు, వాటి పని అవి చేసుకుంటూనే ఉంటాయి, వెళుతూ ఉంటుంది అది. పోనీ మనస్సు ఏమన్నా మన కంట్రోల్లో ఉంటుందా అంటే అంతకంటే ఉండదు. మన వెయిటే మన కంట్రోల్లో లేదు, బాడీ వెయిటే ఒక 2 కేజీలు తగ్గడానికి అవస్థ పడుతున్నామా లేదా, కంట్రోల్ రావట్లేదు కదా. ఈరోజు సరి చేస్తే మళ్ళీ రేపేదో ప్రాబ్లం ఇస్తుంది. మనస్సుని కాస్త ఈరోజు ప్రశాంతంగా ఉంచితే మళ్ళీ రేపేదో గందరగోళంలో పడుతుంది. మన మనసు మన కంట్రోల్లో లేదని తెలుసు మనకు. దాన్ని నువ్వు నిగ్రహించలేవు, పూర్తిగా మార్చలేవు. మనస్సుని మార్చలేవు, శరీరాన్ని అంతకంటే మార్చలేవు, ఊరికి మేనేజ్ చేసుకుంటున్నాం అంతే. బాడీ మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్ అంటాడే కానీ పూర్తిగా మార్చగలమా? ఇది సత్యం. ఈ రెండిటి వల్ల ఈ ప్రపంచాన్ని మనం తెలుసుకుంటున్నాం, చూస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. ఈ ప్రపంచంలో జరిగేవన్నీ కూడా వ్యక్తులు, పరిస్థితులు ఏవేవైతే జరుగుతున్నాయి వాటి మీద మనకు కంట్రోల్ ఉందా? లేదు కదా. మన నైబర్ మీదనే మనకు కంట్రోల్ లేదు. ఎలక్ట్రిసిటీ మన కంట్రోల్ లేదు, వాటర్ మన కంట్రోల్లో లేదు, ఏది మన కంట్రోల్లో ఉంది? ఒక్కటి లేదు మన. కనుక మన కంట్రోల్లో లేని వాటిని, అవి మన కంట్రోల్లో ఉండవని మనం గుర్తుపెట్టుకోవడం మంచిది. విషయం అది. దానికోసం నువ్వు కష్టపడవా, మరీ చేయగలిగినంత వరకు చేసి వదిలిపెట్టేసి, అలా చేస్తే మనశ్శాంతి. ఎలా తీసుకోవాలండి మరి అన్న? ఏమీ లేదు, సినిమాలో ఒక స్క్రీన్ మీద టీవీ ప్రోగ్రాం చూస్తావు కదా డ్రామా లాగా, అలా చూడు. అన్కంట్రోలబుల్, దేర్ఫోర్ యాక్సెప్ట్ అన్నాడు. అది తెలివిగల వాళ్ళ లక్షణం. ఇది డ్రామా లాగా ఒక సినిమా అనుకో, లీల. ఎందుకంటే నీ కంట్రోల్లో లేని వాటి గురించి నువ్వు ఎందుకు అంత ఆలోచించి నిద్రపోగొట్టుకోవడం కదా. అందుకని మన అబ్బాయిలు, మన పిల్లలు మన మాట వినరు, మన వాళ్ళు అంతకంటే వినరు. ఇది ఎప్పుడు తెలుస్తుంది? భార్య మాట భర్త వినడని, భర్త మాట భార్య వినదని ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? పెళ్ళై 40 సంవత్సరాల తర్వాత. నేను ఆవిడ మార్చలేను, ఆమె నన్ను మార్చలేదు, కనుక మేమిద్దరం కూడా అడ్జస్ట్ అయిపోయినామండి అంటారు. అలాగే ఈ శరీరంతోనూ, మనస్సుతోనూ, ఈ ప్రపంచంలో ఉన్న బంధు బాంధవ్యాలు వీళ్ళందరితో కూడా మనం వాటిని వాటిగా, వాటిని వాటి ప్లేస్లో చూడటం నేర్చుకుంటే మనశ్శాంతి. లేదా లేదా అంటే ఏంటి? నిద్రాహారాలు లేకుండా కష్టపడాలి. నిద్ర పట్టట్లేదండి. ఏమైందంటే ఆయన అట్లా అన్నాడు, ఈవిడ ఇట్లా అన్నది అంటే అది డ్రామా అన్న సంగతి మర్చిపోయినా. అది డ్రామా ఎట్లా అవుతుందండి అన్నాడు. కొంతమందికి నిజంగా డ్రామా చూసేటప్పుడే డ్రామా అనిపించడంలే. సినిమా చూసేటప్పుడు, ఒక్కొక్కసారి సీరియల్ చూసేటప్పుడు మర్చిపోతాం. అది సీరియల్ అని మర్చిపోతాం, డ్రామా అని మర్చిపోతాం, సినిమా అని మర్చిపోతాం. ఏడుస్తారు కొంతమంది అయితే నిజంగానే. సినిమా డ్రామాల్లోనే ఇంత తాదాత్మ్యం ఉంటే ఈ జీవితం అనే డ్రామాలో ఎంత తాదాత్మ్యం ఉంటుంది మనిషికి? అజ్ఞానం వలన. ఆ తాదాత్మ్యం నుంచి బయటపడు. ఇది డ్రామా అని చూస్తూ ఉండు. చేయగలిగినది చెయ్యి, చేయలేనప్పుడు నా డ్యూటీ అయిపోయిందండి, దాట్స్ ఆల్ అని వదిలిపెట్టాలి. మనస్సుని తామరాకు మీద నీటి బొట్టులాగా అంటే అది నిజమైన తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి అంటే నా డ్యూటీ నేను చేసేసాను, ఇంకంతే. ఒక్క క్షణం కూడా దాని గురించి ఆలోచించకూడదు. నిద్రాహారాలు మానుకొని, నిద్రాహారాలు లేకుండా మనిషి మానసికంగా చింతా దహతి దేహయుతం వపుహ అన్నారు. దిగులు చింత మనిషిని తినేస్తుంది, దహిస్తుందంటారు. ఎందువల్లంటే వీటిని నిజంగా తీసుకుంటున్నాం మనం. దేన్ని? ఈ శరీరాన్ని, ఈ మనస్సుని, ఈ ప్రపంచంలో జరిగేటటువంటి విషయాలను, పరిస్థితులను, ఈవెంట్స్, అవి నువ్వు ఆపలేవు, మార్చలేవు. చేయలేని వరకు చెయ్యి డ్యూటీ అంతే. ఎవరైనా సరే, భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, నీకు తెలిసేటప్పటికి 60-70 ఏళ్ళు వస్తున్నది. నీకు ఈ విషయాలు మనకు అర్థమయ్యేటప్పటికి 60-70 ఏళ్ళు పడుతుంది. నేను ఏదో అనుకున్నానండి, మా పిల్లలంటే ప్రేమ అనుకున్నాను, మనవాళ్ళు మనవరాళ్ళు ప్రేమ అనుకున్నాను. ఎవరికి? ఇది ఎప్పుడో చెప్పింది శాస్త్రం. అట్లా ఉన్నట్లుగా అనిపిస్తుంది. నీ యొక్క భ్రాంతి, భ్రమ అది. ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరు నీకోసం అన్నారు. ఇది సత్యం, పరమ సత్యం. నీ దిగులు, నీ చింత, నీ బాధ నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఒక్కడే ఉన్నాడు, ఒకే ఒక్కడు. ఎవరో తెలుసా? నువ్వే. నువ్వు చెప్పినా కూడా కరెక్ట్గా చెప్పలేవు. ఫస్ట్ థింగ్, ఒకవేళ నువ్వు మేనేజ్ చేసుకుని 80% కరెక్ట్గా చెప్పినా కూడా వాళ్ళు 50% అర్థం చేసుకుంటారు, 50% అర్థం చేసుకోలేరు. అప్పుడు నీకు ఒక బాధ, నేను సరిగ్గా చెప్పలేకపోయినాను, నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు, అదొక బాధ. మళ్ళీ చెప్పనంత వరకు చెప్పలేదే అని ఒక బాధ లోపల, చెప్పిన తర్వాత వాడు సరిగ్గా అర్థం చేసుకోలేదు, పూర్తిగా అర్థం చేసుకోలేదని మరొక బాధ. ఇంకొక బాధ కూడా ఉంటుంది, వాడు తప్పుగా అర్థం చేసుకున్నారు అని మరొక బాధ. ఇట్లా ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో మన జీవితంలో, స్కూల్ దగ్గర నుంచి కాలేజీలో ఏమిటి, ఆఫీసులో ఏమిటి, కుటుంబంలో ఏమిటి, ప్రతి చోట మనస్సు నలిగి నలిగి పోతూ ఉన్నది. ఆ మధ్య మధ్యలో కాస్త మధ్య మధ్య పానీయంలాగా అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ పెట్టుకొని ఏదో ఈ దుఃఖం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మళ్ళీ దుఃఖంలో పడతాం, మళ్ళీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కారణం ఏమిటంటే క్షేత్రాన్ని క్షేత్రంగా చూడలేకపోవడం. ఆ క్షేత్రం మనసు, శరీరాన్ని, ప్రపంచాన్ని అది మాయా అని తెలుసుకోకపోవడం, అది మిథ్య అని జ్ఞాపకం లేకపోవడం. ఏ క్షణాన్నైతే నువ్వు మర్చిపోతావో అప్పుడు దుఃఖం మొదలవుతుంది. గుర్తున్నంతసేపు నీకు దుఃఖం ఉండదు, మర్చిపోయిన క్షణంలో నీకు వెంటనే అహంకారం, ఆ తాదాత్మ్యం వచ్చేసేసి నువ్వు ఆ మాయలో పడిపోయి అది సత్యం అనుకొని దానికి సత్యత్వాన్ని పులిమి, ఆ రంగును పులిమి బాధపడతావు. కనుక బాధ అనేటువంటిది ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఆనందం కానీ బాధ కానీ మన చేతుల్లో ఉంది. ఈ విషయం మనకు అర్థమయ్యేటప్పటికీ శాస్త్రం చదివి పుణ్యకాలం అంతా పుచ్చిపోతుందంటారు చూసారా. అప్పటికి డిక్కి ముక్కీలు తిని ఇంకా మనిషి బయటపడేటప్పటికి ఆల్మోస్ట్ ఈజ్ డిలాబిటేటెడ్ కండిషన్ బాడీ. వయసులో ఉన్నప్పుడు చెప్తుంటే అర్థం కాదు, అప్పుడు మమకారాలు, అహంకారం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అహంకారం, మమకారం పవర్ఫుల్గా ఉండి అభిమానం, అన్ని అవమానాలు పొందిన తర్వాత కాస్త విందామని వచ్చేటప్పటికీ బాడీ ఏ కండిషన్లో ఉంటుంది? డిలాబిటేటెడ్ కండిషన్లో ఉంటుంది ఆల్మోస్ట్. కనుక శరీరం స్వాధీనంలో ఉన్నప్పుడు, మనసు స్వాధీనంలో ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా, కనుక మనకు కాళ్ళు, చేతులు, శక్తి ఉన్నప్పుడే ఈ యొక్క తత్వాన్ని తెలుసుకుంటే మన జీవితం సార్థకం అవుతుంది అనే దృష్టితో మనం ఈ విషయాన్ని తెలుసుకుంటున్నాం. కనుక ఇదంతా కూడా ఈ సంసారం నుంచి బయటపడే మార్గం ఇదొక్కటే అన్నారు. దిగులు, చింత, భయము, ఆక్రోషం వీటన్నిటి నుంచి కూడా మనసుని గమనిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. అది అహంకారం వైపు, మమకారం వైపు మొగ్గుతున్నదా, లేక సాక్షి చైతన్యం, ఆత్మ నేనని ఆలోచిస్తున్నదా, దాన్ని జాగ్రత్తగా ముళ్ళు అటు ఇటు ఎటు వంగుతుందో చూడాలి. ఆ బ్యాలెన్స్లో ముళ్ళు ఇటు ఇటు ఆడుతూ ఉంటుంది పెండులల్లాగా. ఇటు వంగిందంటే దుఃఖము, భయము, బాధలన్నీ, కాస్త ఇట్లా వంగిందంటే ఆనందం, బ్రహ్మ. అంతే సింపుల్. చెప్పున ఆయన ఇంకా మిగతా అది కూడా అంటున్నాడు అర్జునుడు. క్షేత్రం గురించి చెప్పావు, క్షేత్రజ్ఞుడి గురించి చెప్పావు, తర్వాత వాటి గురించి చెప్పు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు 4వ శ్లోకంలో. ఇదంతా ఎక్కడ చెప్పబడింది? ఈ శాస్త్రంలో కూడా చెప్తున్నారు. వివరంగా చెప్తాను చూడు, వివరంగా చెప్పను, సమాసేన అంటున్నారు. వివరంగా చెప్పాలంటే ఉపనిషత్తు క్లాస్కి వెళ్ళు అని అర్థం. ఇక్కడ సమాసేన భగవద్గీత ఉపనిషత్తుల సారం కదండి, ఇది ఎల్కేజీ క్లాస్ లాంటిది, ఇది ప్రైమరీ స్కూల్ భగవద్గీత. ఉపనిషత్తుల యొక్క సారం ఇక్కడ చెప్పబడింది. నువ్వు ఇంకా బాగా విపులంగా విస్తారంగా వినాలంటే ఉపనిషత్తులు వినాలి. ఇంకా వివరంగా వినాలి అంటే, బాగా అర్థం కావాలంటే బ్రహ్మసూత్రాలు వినాలి. అంతవరకు నీకు ఓపిక ఉంటే ఇప్పుడు 4వ శ్లోకం చదువుతాం. తక్షేత్రం ఇచ్ఛయా దృక్ష యద్వికారియతశ్చయత్ సచయో యత్ ప్రభావశ్చ తత్ సమాసేన మే శృణు. శృణు వినవలసినది, మే శృణు నా నుంచి, నా దగ్గర నుంచి నువ్వు విను. ఏమిటి సమాసేన? బ్రీఫ్గా నేను చాలా కూలంకషంగా చెప్తాను, విస్తారంగా చెప్పను నేను. ఆ ఉపనిషత్తులో చెప్పిన దాన్ని, విస్తారంగా చెప్పిన దాన్ని ఇక్కడ నీకు సంక్షిప్తంగా చెప్తున్నాను అన్నాడు. సమాసేన బ్రీఫ్గా చెప్తాను, సంక్షేపంగా చెప్తాను, సంగ్రహంగా చెప్తాను, వినవలసినది అన్నాడు. ఏమేం చెప్తానో తెలుసా? లిస్టు చెప్తున్నాడు మొదట. ఏమేం చెప్తానో ముందు తెలుసుకో, తర్వాత విను. యత్ తత్ క్షేత్రం. ఈ క్షేత్రం అంటే ఏమిటి అసలు? ఇది ఎలా చేయబడింది? ఈ శరీరం, ఈ మనస్సు, ఈ ప్రపంచం. ఏమండి, మనం అన్ని చదువులు చదువుతాం ఒక్కటి తప్ప. ఏమిటి? ఈ శరీరాన్ని గురించి, మనస్సు గురించి, ప్రపంచాన్ని గురించి. శరీరాన్ని గురించి చదువుతారు కదండి మెడికల్ డాక్టర్స్ అందరున్నారు. శరీరాన్ని గురించి చదువుతారు, అసలు ఇది ఎలా తయారు చేయబడిందో తెలియదు వాళ్ళకి. ఎనాటమీ శరీరాన్ని గురించి చదువుతారంటే ఏమిటి? శరీరం వచ్చిన తర్వాత ఆ శరీరాన్ని గురించి చదువుతారు. కిడ్నీలు అంటే ఏమిటి, హార్ట్ అంటే ఏమిటి, లివర్ అంటే ఏమిటి, ఇట్లా ఒక్కొక్క భాగం గురించి చదువుతారు. కానీ అసలు ఈ శరీరం ఎట్లా తయారు చేయబడింది? ఈ క్షేత్రం, ఈ శరీరం స్థూల శరీరం, మనస్సు అనేది సూక్ష్మ శరీరం, అది ఎలా తయారు చేయబడింది? దేని ద్వారా తయారు చేయబడింది? ఈ ముందు కనబడే ప్రపంచం, ఇది ఎలా తయారు చేయబడింది? యత్ తత్ క్షేత్రం. ఈ క్షేత్రం అంటే ఏమిటో చెప్తాను విను. అంటే అచేతన తత్వం అని అర్థం. అచేతన తత్వమైనటువంటి ఈ శరీరాన్ని, ఈ యొక్క ప్రపంచాన్ని ఏమిటనేది నేను చెప్తాను. యాదృక్, రెండు. యాదృక్ అంటే దాని స్వరూపం ఏమిటి, దాని లక్షణం ఏమిటి, దాని స్వరూపం ఏమిటి. యాదృక్ ఎటువంటిది అని అర్థం. రెండు, మొదట అది ఏమిటి అని చెప్తాను, అది ఎటువంటి లక్షణాలు కలిగినది, దాని స్వరూపం ఏమిటి అని రెండవ విషయం చెప్తాను. మూడు, యద్వికారి అంటే దేని యొక్క వికారం, అది దేని యొక్క మాడిఫికేషన్, దేని నుంచి పుట్టిందది, ఎటువంటి కార్యం, వికృతి అని అర్థం. దాన్ని వికృతి అంటారు. యద్వికారి మూడవది. నాలుగు, యత్ చ యతః, దేని నుంచి ఏది వచ్చింది. శరీరం నుంచి మనసు వచ్చిందా, మనసు నుంచి శరీరం వచ్చిందా, మనసు శరీరం నుంచి ప్రపంచం వచ్చిందా, ప్రపంచం నుంచి శరీరం వచ్చిందా, ప్రపంచం నుంచి మనసు వచ్చిందా, అసలు దేని నుంచి ఏది వచ్చిందో అని కూడా చెప్తాను నేను. ఏది కారణం, ఏది కార్యం, అది చెప్తాను. యత్ యతః, యతః అంటే ఎక్కడి నుంచి ఏది వచ్చింది, అంటే ఏ ఎఫెక్ట్, కార్యం ఏ కారణం నుంచి వచ్చింది అని అర్థం. ఏ ఎఫెక్ట్ ఏ కాజ్ నుంచి వచ్చింది. యత్ యతః, యతః అనేది కారణం, యత్ అంటే కార్యం. ఏ కారణం నుంచి ఏ కార్యం వచ్చింది కూడా చెప్తాను, అది కూడా వినవలసింది. తర్వాత యహ చ సహ యత్ ప్రభావః. యహ సహ, ఈ క్షేత్రజ్ఞ అంటే ఏమిటో కూడా చెప్తాను. క్షేత్రజ్ఞ సాక్షి చైతన్యం, కార్యకారణ విలక్షణం, అది ఏ కార్యం ఏ కారణం నుంచి వచ్చింది, అసలు కార్యకారణానికి సంబంధం ఉందా అది, అసలు లేదా అది చెప్తాను విను. క్షేత్రజ్ఞ తర్వాత యత్ ప్రభావ, ఈ యొక్క క్షేత్రజ్ఞుడి యొక్క ప్రభావం ఏమిటి? ప్రభావం అంటే గొప్పదనం, వైభవం. ఈ క్షేత్రజ్ఞుడికి ఏమన్నా గొప్పదనం ఉందా? అసలు ఉంటే ఏమిటి ఆ గొప్పదనం? సాక్షి చైతన్యానికి, ఆత్మకి గొప్పతనం ఉన్నదా? ఉంటే ఏమిటి ఆ గొప్పతనం? యత్ ప్రభావ తత్, వీటన్నిటి గురించి, క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడి గురించి, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి, వాటి కారణమేమిటి, వేటి నుంచి ఏవచ్చినాయి, వాటి గొప్పతనం ఏమిటి, అసలు ఉన్నదా గొప్పతనం, ఉంటే ఆ గొప్పతనం ఏమిటి, ఇన్ని వివరాలు చెప్తాను నీకు. ఎలా? సమాసేన, బ్రీఫ్గా, చాలా సంక్షిప్తంగా చెప్తాను విను అన్నాడు. కనుక శ్లోక సింపుల్, తర్వాత శ్లోకానికి వెళతాం. ఇవన్నీ ఎక్కడ చెప్పారు? నా సొంత సాహిత్యం అనుకోవాక అర్జున, ఎక్కడి నుంచి చెప్పారు తెలుసావా? అన్నీ కూడా ఉపనిషత్తులో చెప్పబడినాయి. 5వ శ్లోకంలో ఋషిభిర్బహుదా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. మీరు ఈ ఒక్కటేషన్ వినుంటారు, ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని. ఒక పరమ సత్యాన్ని అనేక విధములుగా పండితులు చెప్తూ ఉంటారు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఆ అభిప్రాయాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ ఎలా చెప్తున్నారు చూడండి. గీతం అన్నారు, ఋషిభి బహుధా గీతం. గీతం అంటే పాటలు పాడారా? పిల్లారి గీతాలు, రాగ గీతాల, ఏమిటివన్నీ అన్నారు? కాదు, గీతం అంటే బోధించబడింది, చెప్పబడింది, కథితం అని అర్థం. చెప్పబడింది, ఏం చెప్పబడింది? క్షేత్రక్షేత్రజ్ఞయోహో యాథాత్మ్యం చెప్పబడింది. ఎవరి చేత? ఋషుల చేత, ఋషిభి. ఈ క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి అని నేను ఈరోజు నీకు కొత్తగా చెప్తున్నది కాదు, ఋషుల చేత ఆల్రెడీ బోధింపబడింది, చెప్పబడింది, అది నీకు నేను చెప్తున్నాను ఈరోజు. ఋషిభి బహుధా గీతం. క్షేత్రజ్ఞ అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మని వశిష్ట మహర్షి. ఎవరెవరు ఆ ఋషులు అంటే, వశిష్ట ఋషి, విశ్వామిత్ర ఋషి, యాజ్ఞవల్క్య ఋషి, ఇప్పుడేగా చూశాం మనం యాజ్ఞవల్క్య ఋషి, అట్లాంటి ఎంతో మంది ఋషులు ఈ ఆత్మను గురించి మాట్లాడారు, బోధించారు, చెప్పారు. బహుధా అనేక రకాలుగా, అనేక రకాలుగా అంటే ఒక్కోసారి ఈ యొక్క క్షేత్రజ్ఞుని గురించే ఏం చెప్పారు అంటే సాక్షి అని చెప్పారు, మరొకసారి కొంతమంది ఆత్మ అని చెప్పారు, మరికొంతమంది దృక్ అని చెప్పారు, మరికొంతమంది బ్రహ్మము అని చెప్పారు. అట్లా రకరకాలుగా ఈ ఆత్మని గురించి చెప్పబడింది అని అర్థం. బహుభిహి ఋషిభి బహుధా గీతం పృథక్ అన్నారు. స్పష్టంగా క్లియర్గా చెప్పబడింది ఆ శరీరం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, చక్కగా వివరంగా ఆ విషయంలో వివరించి చెప్పారు అని అర్థం. పృథక్ పృథక్, ఎక్కడ చెప్పారు, దేని ద్వారా చెప్పబడిన ఇవన్నీ అంటే ఛందోభి వివిధై, వివిధై ఛందోభి. హియర్ ఛందోభి అంటే శృతి ప్రస్థానం, ఉపనిషత్తులు వైదిక మంత్రాల ద్వారా. ఛందోభి అంటే వైదిక మంత్రాలు. వైదిక మంత్రాలన్నీ కూడా ఛందస్సు ఉంటుంది వాటికి. గాయత్రి ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్, అనుష్టుప్ ఛందస్, మహతి, పంక్తి అనేటటువంటి మీటర్స్లో ఉంటాయి అవన్నీ. ఆ మంత్రాలలో ఛందోరూపంగా ఉన్న మంత్రాలలో చెప్పబడినయి అని అర్థం. ఛందోభి అంటే శృతి ప్రస్థానం అని అర్థం, వేదం అని అర్థం. వివిధంగా చెప్పబడింది, అనేక రకాలుగా చెప్పబడింది. ఆత్మావా ఇదమగ్ర ఆస్మీత్, ఆత్మయే ఇక్కడ ఉన్నది సృష్టికి మొదట్లో అని. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఛాందోగ్యం, ఏకమేవా ద్వితీయం అని చెప్పబడింది. తైత్రీయ ఉపనిషత్తులు ఏం చెప్పబడింది? తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అని చెప్పబడింది. అలా ఒక్కొక్క ఉపనిషత్తులో ఆ ఆత్మను గురించి నేహ నానాస్తి కించన, ఈ ఆత్మ కంటే వేరే ఏమీ లేదు, ఈ ఆత్మే బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సోయమాత్మా బ్రహ్మ, తత్వమసి, ఇట్లాంటి వాక్యాల ద్వారా రకరకాలుగా ఎన్నో విధాలుగా చెప్పబడింది ఋషుల చేత. అంతేకాదు, ఊరికే మంత్రాలు చెప్పి చెప్పామా ఏమిటి? హేతుమద్భిహి అన్నారు. లాజిక్, రీజనింగ్, తర్కం, లాజిక్ గనక మనం కేవల తర్కం కాదు, శాస్త్ర సహిత సమ్మత తర్కం ద్వారా. అందుకని ఎప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఏ సైంటిస్ట్ అయినా ఎన్ని యుగాల తర్వాత అయినా వచ్చి అడిగితే కూడా ఇది లాజిక్కి నిలుస్తుంది, దీన్ని ఎవరు కాదనడానికి లేదు. ఇప్పుడు మామూలుగా సైంటిస్టులు ఒక పేపర్ని సబ్మిట్ చేస్తే అది తప్పని మళ్ళీ నెక్స్ట్ ఇంకో పేపర్ సబ్మిట్ చేస్తారు, తెలుసా? భూమి సదరంగా ఉందన్నాడు ఒక ఆయన, తర్వాత వచ్చి ఒక ఆయన కాదు భూమి గుండ్రంగా ఉందన్నాడు, ఒక ఆయన భూమి కదలడం లేదు సూర్యుడే కదులుతున్నాడు అన్నాడు, తర్వాత ఇంకొక ఆయన వచ్చి సూర్యుడు కదలడం లేదు భూమి కదులుతుంది అన్నాడు. ఇట్లా ఒక్కొక్క సిద్ధాంతం మారుతూ ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని మిథ్య అన్నాం మనం చివరికి, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఇదంతా మ్యాటర్ ప్రకృతి అన్నాం. ఏది సత్యం ఇప్పుడు? భూమి తిరుగుతున్నదని సత్యమా? ఇందాకేమో డ్రామా అని చెప్పాం, ఇదంతా ఒక డ్రామా అన్నాం. ఇది డ్రామా ఎట్లవుతుందండి? సత్యం అంటారు వాళ్ళు, మనమేమో మిథ్య అంటాం. కానీ మిథ్యాని మనం నిరూపిస్తాం, వి క్యాన్ ప్రూవ్ ఇట్, నాట్ జస్ట్ లైక్ దాట్. మన ఎన్నో రీజనింగ్స్ అంటారు దాన్ని, హేతు అంటారు దాన్ని. ఇది నేను మిథ్య అనడానికి కారణం ఏమిటి? మాండక్యం కారికలన్నీ గుర్తుంటే చదివి మర్చిపోయి ఉంటాం ఎప్పుడో, అది కనుక గుర్తుంటే ఎన్ని మతాలను ఆయన ఖండించాడు, సాంఖ్య మతం, యోగ, వైశేషిక, న్యాయ, అందరినీ, బౌద్ధ మతం, జైన మతం, అందరినీ ఖండించేశారు. అద్వైతం బ్రహ్మ ఏవ సత్యం, అహం ఆత్మ బ్రహ్మ ఏవ సత్యం అని లాజిక్ పరంగా ఎస్టాబ్లిష్ చేశారు. మీకు బాగా లాజిక్ పరంగా వినాలంటే నెక్స్ట్ బ్రహ్మసూత్రం కోసం వెయిట్ చేయండి, బృహదారణ్యం అయిన తర్వాత బ్రహ్మసూత్రం దాన్ని అది వినాలంటే కాస్త ఏంటి న్యాయప్రస్థానం అని అది ఎక్కడ చెప్పారు? బ్రహ్మసూత్ర పదైహి అంటున్నారు చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది న్యాయం అనేది లాజిక్ అంటే? ఏమిటి మా వ్యాసుల వారు, ఆయన ఎంత గొప్పవారు. బ్రహ్మసూత్ర పదైశ్చ పదైహి అంటే ఉపనిషత్తుల యొక్క మహావాక్యాలు, ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి కూడా న్యాయపరంగా బ్రహ్మసూత్రమునందు వ్యాసాచార్యుల వారి చేత అది న్యాయపరంగా చెప్పబడింది. ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి పరమసత్యాన్ని బ్రీఫ్గా, సూత్రం అండి, ఒక్క సూత్రం అనమాట, మూడు నాలుగు పదాలు ఉంటాయి అంతే. ఇంకా దాని మీద కమెంటరీస్ బుక్స్ ఉన్నాయండి, ఎంతమంది భాష్యాలు రాశారో వాటికి. శంకరాచార్యుల వారిది మెయిన్ భాష్యం బ్రహ్మసూత్రం మీద రాస్తే, ఆ శంకరాచార్యుల వారు రాసిన భాష్యానికి మళ్ళీ సబ్ కమెంటరీలు, ఆ పేర్లే చదవడమే గుర్తుండడమే కష్టం. అంతమంది ఆ బ్రహ్మసూత్రాన్ని చదివి ఒకే బ్రహ్మసూత్రం మీద రామానుజుల వారు రాశారు, విశిష్టాద్వైత పరంగా రాశారు ఆయన. ద్వైత పరంగా భాష్యాలు ఉన్నాయి, అద్వైత పరంగా భాష్యాలు ఉన్నాయి. కమెంటరీ ఆ మహానుభావులందరూ ఈ శరీరం, మనస్సు, ఈ ప్రపంచం ఇవన్నీ వాళ్ళకి పెద్ద ప్రధానం కాదు. జ్ఞాన ఖనిని ఇచ్చెళ్ళారు మనకు. ఆ ఖనిని ఆ రక్షణ చేసుకోవడం చేత కావట్లేదు మనకు. వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞాన ఖని సంపద, ఆత్మజ్ఞాన సంపదని మనకు ఉపనిషత్తుల ద్వారా, ఈ గీతా భాష్యాల ద్వారా మన ముందుంచారు. లేకపోతే మన ఒక్క పదం అర్థం కాదు మనకు. శంకర భాష్యమే లేకపోతే గీత మనకు అర్థమే కాదు, బ్రహ్మసూత్రం అంతకంటే అర్థం కాదు. ఇప్పుడు కేసరి హై స్కూల్లో 3వ అధ్యాయంలో 4వ పాదంలో ఉన్నాం. దాదాపు 3 వంతులు అయిపోయింది, ఇంకా 1 వంతు ఉంది. రావాలనుకుని అటెండ్ అవ్వాలనుకుంటే వినండి. ఇక్కడ మొత్తం చెప్పను, బ్రహ్మసూత్రం మొత్తం చెప్పాలంటే 12 పడుతుంది, 10 సంవత్సరాలు పడుతుంది. కనుక 4 సూత్రాలు మొదట చెప్తాను, ముఖ్యమైన సూత్రాలు. తర్వాత టైం ఉంటే చూద్దాం ముఖ్యమైన సూత్రాలు అట్లా సెలెక్ట్ చేసుకుని. అంత కష్టం. కనుక భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం చదివితే ప్రస్థానత్రయం చదివినట్లు. ఆత్మజ్ఞానం పొందాలి అంటే ముఖ్యంగా భగవద్గీత చదవాలి, తర్వాత ఉపనిషత్తులు చదవాలి. ఇంకా చదవాలి అంటే, ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే బ్రహ్మసూత్రాలు చదవాలి. ఇవన్నీ చదివేటప్పటికి మనం, అందుకనే మన యొక్క వ్యవహారాన్ని తగ్గించుకుంటూ మన సమయాన్ని, మన శక్తిని ఈ జ్ఞానం కోసం ధారపోయాలి. లేకపోతే మనకు ఆ వాల్యూ లేటుగా తెలుసుకున్నాం అనుకోండి, అప్పటికి మన శక్తి అయిపోతుంది, మన సమయం అంతకంటే అయిపోతుంది. వృధా చేసుకోకూడదు సమయాన్ని. అందుకని ప్రతి క్షణం భోజనం చేశాము, స్నానం చేశాం, భగవంతుడు నీడ ఇచ్చాడు, శాస్త్రం ఇంకంతే. శాస్త్రము నేను, శాస్త్రము నేనే, అట్లా ఉండాలి. ఈ తాత్కాలికమైనటువంటి ఈ శరీరం, మనుషులు, ప్రపంచం ఇవన్నీ కూడా అశాశ్వతం. జ్ఞానం అనేది ఎప్పుడూ కూడా అది మనకిచ్చే ఆనందం, నిజమైన ఆనందం, శాశ్వత ఆనందం, ఆత్మానందాన్ని ఇస్తుంది. అది పోగొట్టుకుంటే మళ్ళీ జన్మలో రాదు. బ్రహ్మసూత్ర పదైశ్చ ఋషిభి బహుధా గీతం అన్నారు. అటువంటిది వింటూ కూడా మనం సమయాన్ని వృధా చేస్తున్నాం. తెలియని వాడు పామరుడు వృధా చేస్తున్నాడంటే అది వేరే విషయం. అవునండి, శాస్త్రానికి వచ్చి కూడా, మహాత్ముల యొక్క సత్సంగం ఉండి కూడా, మనకు శాస్త్రం యొక్క సాంగత్యం ఉండి కూడా మనం సరిగా ఉపయోగించుకోవడంలే. ఈ లోపల మనకు నిద్ర, ఆకలి, ఈ రెండు వచ్చేస్తున్నాయి. మనకున్న అహంకార మమకారాలు కాకుండా, బాంధవ్యాలు, బంధువులు ఇవన్నీ కాకుండా, ఈ బంధనంలో కాకుండా, బేసిక్గా ఉన్నటువంటి మన బలహీనతలు కొన్ని ఉన్నాయి కదా. గంట గంటకి ఆకలి అవుతున్నది కదండి, దానికి పోషణ చేయాలి కదా శరీరానికి, దీన్ని శుభ్రపరచాలి కదా, దీనికి కావలసినవన్నీ చూసుకోవాలి కదా. ఇవి తప్పు, దీన్ని ఆపలేం కదా. ఈ వీటిని చూసుకోవడానికి మన శక్తి చాలదు. యాక్చువల్గా ఈ శరీరాన్ని మెయింటైన్ చేయడమే పెద్ద పని, దీన్ని పోషణ చేయడమే. ఇంకా దీనితో పాటు కొన్ని లోలాకులు తగిలించుకుంటుంటారు చూసారు కొంతమంది, ఒకదానికి ఓదానికి అట్లా మనం తగిలించుకుంటున్నాం, ఒకటికి ఒకటి, 2, 3, 4 అలా తగిలించుకొని భారంతో బరువు గనక తగిలిస్తే మనిషికి కాళ్ళకి ఏమవుతుంది, అదేంటి, తేలుతూ ఉంటుంది. ఏమిటది, థర్మోస్, థర్మకోల్. థర్మకోల్ నీళ్ళని వేస్తే తేలుతూ ఉంటుంది. దానికి ఒక గుదిబండ రాయి కట్టండి గట్టిగా, ఇనుప గుండు కడితే ఏమవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. మనం కూడా అంతే. ఆత్మ థర్మోకోల్ లాంటిది. దానికి మనం ఏం చేస్తున్నామంటే అహంకారాన్ని ఒక గుండు తగిలిచ్చి, మమకారం, తర్వాత ఇల్లు, పిల్లలు, నేను, నాది అని ఒకటికి ఒకటి ఒకటి చేర్చుకొని చేర్చుకొని గుదిబండలాగా అది దాంతో పాటు మహాసాగరంలో దిగుతున్నాం, దుఃఖ సాగరంలో దిగుతున్నాం. అది నుంచి బయటికి తెచ్చేటప్పటికి గురువుకి ఆయాసమే వస్తుంది. ఒక్కొక్క దాని నుంచి బయటకు వచ్చేటప్పటికి మన పుణ్యకాలం అంతా దాంట్లోనే సరిపోతున్నది. అందుకని తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే సమయాన్ని చక్కగా వినియోగించుకుంటారు, వృధా కాలయాపన చేయరు, వృధా చేసుకోరు. ఏ సంబంధాలు ఏమి అక్కర్లేదు నాకు ఈ ప్రపంచంలో. ఎందుకు అన్ని సమస్యల్ని తెచ్చిపెట్టేవి అనాత్మవి, కనుక ఆత్మవైపుకు మళ్ళడానికి నాకు ఏది కావాలో దానివైపు పోతాను నేను. అందుకని వీటి మీద వైరాగ్యం కావాలి. వైరాగ్యం రావాలంటే వివేకం ఉండాలి కనీసం. ఏది నిత్యం ఏది అనిత్యం, దేనికోసం అనిత్యం వాటి కోసం నేను పాకులాడుతున్నాను అనవసరంగా. ఈ శాస్త్రం ఇంత చక్కగా నా యొక్క నిజస్వరూపాన్ని గురించి మాట్లాడుతుంటే నేను ఎంత సమయాన్ని ఇస్తున్నాను శాస్త్రానికి. ఆ మహానుభావులందరూ వాళ్ళ సమయాన్ని ఇచ్చారు, అందుకని మహానుభావులైనారు, జ్ఞానులైనారు, మనకు అందించి వెళ్ళారు. కనుక దాన్ని మనం మనమే పుస్తకాలు రాయలేం, భాష్యాలు రాయలేం. అసలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఎన్ని భాషలు ఉన్నాయో పేర్లు కూడా తెలుసుకోలేము, ఇంకా చదవడం సంగతి తర్వాత. కనీసం మినిమం 18 అధ్యాయాలు భగవద్గీత క్షుణ్ణంగా విన్నామా? ఒక్కసారి ప్రశ్న వేసుకుంటే ఒక్క శ్లోకం మిస్ కాకుండా, ఒకవేళ క్లాసులో మిస్ అయితే తర్వాత ఇంటి దగ్గరైనా విన్నామా? లాస్ట్ క్లాస్ ఒక్క శ్లోకం చెప్పాను, ఒకే ఒక్క శ్లోకం చెప్పాను లాస్ట్ క్లాస్. నాకే చాలా ఆనందం వేసింది ఆ క్లాస్ వింటుంటే. నేను పలికింది కాదు, నాది కాదు, అది భగవంతుడి యొక్క బోధ అది. అట్లా 18 అధ్యాయాలు 750 శ్లోకాలు నేను క్షుణ్ణంగా విన్నానా, పూర్తి చేసుకున్నానా అని క్వశ్చన్ వేసుకుంటే మనం ఎక్కడున్నామో తెలుస్తుంది శాస్త్రంలో మనం. అందుకని ఏదో వినడం కాదు, ప్రతి శ్లోకం ఒక అర్థం మనసులో అలా వెళ్ళాలి. చూడండి, కృష్ణ పరమాత్మే చెప్తున్నారు ఏమని, బహుభిహి ఋషిభిహి బహుధా గీతం ఛందోభిహి, తర్వాత హేతుమద్భిహి, తర్కపరంగా ఆలోచించే వాళ్ళ చేత ఇవన్నీ చక్కగా నిర్ణయించి చెప్పబడినాయి. లాజిక్కి నిలుస్తుంది ఇది, ప్రాక్టికల్ అన్నమాట. ఏదో మూఢనమ్మకంగా చెప్పింది కాదు. ఇప్పుడు లెక్కల్లో ఎట్లా ఉంటుందో చూడండి, క్యాలిక్యులేషన్ అంటే ఇంకా మీరు లెక్కల్లో ఆ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత అది ఎక్కడికి పోయినా ఎప్పుడైనా ఏ కాలంలో అయినా ఏ దేశంలో అయినా దాన్ని ఎవరు మార్చలేరు, అవునా? మ్యాథమెటిక్స్ ఇది అంతే. ఈ అద్వైతం బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మ ఇవ నాపరహ అనేది శృతి సమ్మత తర్కం ద్వారా నిర్ణయించి మన యొక్క ఋషుల చేత చెప్పబడినటువంటి జ్ఞానం. దానికి మనం వారసులం. మనం ఎక్కడో ఫ్రాన్స్లోనో ప్యారిస్లోనో ఎక్కడో లండన్లో పుట్టలే, ఏ విదేశాల్లోనో పుట్టలేదు. మనం భారద్వాజస గోత్రం, ఆత్రేయ గోత్రం, కౌండిన్యస గోత్రం, ఆ పరంపరలో వచ్చినటువంటి వాళ్ళం మనం. ఆ ఋషులు ఇచ్చినటువంటి యొక్క జ్ఞాన ఖనిని మర్చిపోయాం మనం, మర్చిపోయి ఇప్పుడు అనేక అవస్థలు పడుతున్నాం. అందుకనే ఇటువంటి విద్యని బోధించే గురువులు దొరకడమే కష్టం. ఆ గురువులు బోధించే విద్యని మనం ఆకడింపు చేసుకోవడానికి మన సమయాన్ని మన శక్తిని ఎంత ఇస్తున్నాం? గురువుగారికి ఇస్తున్నాం, మనం బెనిఫిట్ పొందుతున్నాం. ఆయనకు మనం ఇచ్చేదేమిటి? మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మనకు మార్గదర్శనం చేయడానికి భగవంతుడు ఇచ్చినటువంటి సదవకాశం ఇది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఆ శాస్త్రమాత కరుణిస్తుంది. ఎంత మనకి ఎంత ప్రాప్తం అంటే మన బుద్ధి కర్మానుసారి అన్నారు. మన బుద్ధి మనకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది, మన మనసు ఎంత ఉన్నదంటే దాంత ఫలితం వస్తుంది. మనం ఇచ్చే సమయాన్ని బట్టే కదా. కనుక ఎవరు పొందుతారు ఈ ఫలాన్ని, జ్ఞాన ఫలాన్ని అంటే, ఎవరైతే సమయాన్ని ఇస్తారో, ఎవరైతే వివేకంతో వైరాగ్యంతో శ్రద్ధతో ఈ జ్ఞానాన్ని పొందాలని చెప్పి తపిస్తారో వాళ్ళకి లభిస్తుంది. అర్జునుడు తపిస్తున్నాడు కనుక కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. బ్రహ్మసూత్ర పదైశ్చ అన్నారు కనుక శృతి ప్రస్థానం, ఇది స్మృతి ప్రస్థానం. ఆయన చెప్పక్కర్లేదు, భగవద్గీత స్మృతి ప్రస్థానం. నేను చెప్పేదంతా కూడా శృతిలో ఉన్నది, బ్రహ్మసూత్రాలకు ఆధారంగా చెప్తున్నా అని అన్నాడు కృష్ణ పరమాత్మ. ఏమి చెప్పారు అక్కడ? ఏం చెప్పబడి ఉన్నది? తత్వబోధలో చెప్పిందంతా చెప్తున్నారు మళ్ళీ. కనుక తత్వబోధ అనేది ఊరికే ఈజీగా తీసుకోకూడదు అట్లా. తత్వబోధ అనేది బేసిక్ ఫౌండేషన్, అందులో థరోగా ఉంటే క్లియర్గా ఉంటుంది సబ్జెక్ట్. ఇప్పుడు రాబోయేదంతా ఒక టెర్స్ పోర్షన్ అనమాట. సాంఖ్య మతంలో 24 తత్వాలు చెప్పబడినాయి. ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు కృష్ణ పరమాత్మ? అసలు ఈ శరీరం అంటే ఏమిటి, ఇది ఎలా వచ్చింది, క్షేత్రజ్ఞుడు ఎవరు, ఆయన లక్షణం ఏమిటి, ఆయన గొప్పతనం ఏమిటి, ఈ క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి ఏమిటి సంబంధం, అసలు ఉన్నదా లేదా, అవన్నీ మనకు తెలుస్తాయి. అసలు ఈ క్రియేషన్ ఏంటండి, ఎలా వచ్చిందండి చెప్పి అడుగుతుంటాం కదా, ఇక్కడ ఉంది ఆన్సర్. అది కృష్ణ పరమాత్మ సాంఖ్య మతం నుంచి బారో చేసుకొని తీసుకొని చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది ఇలా, అది మనం అంగీకరిస్తాం. అంతవరకు కొన్ని విషయాలు అంగీకరిస్తాం, అన్ని అంగీకరించాం. ఏమిటి ఏమిటి చదువుతాం.
మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరా.
ఒక టేబుల్ లాగా వేసుకోవాలి మనం. ఇప్పుడు మొదట ఫస్ట్ అనగనగా అని చెప్పుకుంటారు సార్, అట్లాగే మొదట ఎవరు ఉన్నారంటే ప్రకృతి అన్నారు, అవ్యక్తం అన్నారు కృష్ణ పరమాత్మ. ఇక్కడ అవ్యక్తం అనే పేరు, అవ్యక్తమేవచ అన్నారు. అది టాప్ లో రాసుకోండి ఫస్ట్, ప్రకృతి అని రాసుకోండి. ప్రకృతి నుంచి తర్వాత ఏమొచ్చింది అంటే మహత్ అన్నారు, మహత్తత్వం. ఆ మహత్తునే ఈ శ్లోకంలో బుద్ధి అని చెప్పారు కృష్ణ పరమాత్మ. బుద్ధి అంటే మహత్తత్వం. ప్రకృతి నుంచి మహత్తత్వం వచ్చింది, ప్రకృతి ఒక్కటి. ఆ ప్రకృతి ఒక్కటి నుంచి మహత్తత్వం వచ్చింది, దాన్నే బుద్ధి అన్నారు. ఈ బుద్ధి నుంచి లేక మహత్తత్వాన్ని నుంచి మూడవది ఇవల్యూషన్ అంటారు. ఇది సృష్టి పరిణామం. సృష్టి పరిణామంలో మొదట ప్రకృతి ఉన్నదండి, ఆ ప్రకృతి నుంచి మహత్తత్వం వచ్చిందండి బుద్ధి అనేది. టోటల్ ఇంటలెక్ట్ అంటారు బుద్ధి లేక మహత్తత్వం. సాంఖ్య భాషలో చెప్పాలంటే మహత్తత్వం. ఆ మహత్తత్వం నుంచి తర్వాత ఏమొచ్చింది అంటే అహంకారం వచ్చింది. అహంకారానికి అహంకారనే వాడారు కృష్ణ పరమాత్మ. అహంకారం ఇప్పుడు ఒకటి ప్రకృతి, రెండు మహత్తత్వం, మూడు అహంకారం. వచ్చినాయా? ఒకటి 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 మూడు మొత్తం. ఈ అహంకారం నుంచి అనేకం వచ్చినాయి. ఇప్పుడు ప్రకృతి నుంచి యారో వేసుకొని క్రింద మహత్తత్వం రాసుకోవాలి. మహత్తత్వం నుంచి ఏమొచ్చింది? అహంకారం వచ్చింది. అహంకారం నుంచి మూడు యారోలు వేసుకోవాలి. సాత్విక అహంకారం నుంచి కొన్ని వచ్చినాయి, రాజస అహంకారం నుంచి కొన్ని వచ్చినాయి, తామస అహంకారం నుంచి కొన్ని వచ్చినాయి. ఏమి సాత్విక అహంకారం నుంచి వచ్చినాయి అంటే మనస్సు వచ్చింది. సాత్విక అహంకారం నుంచి మనసు పుట్టింది. మనః ఒకటి. రాజస అహంకారం నుంచి 5 జ్ఞాన ఇంద్రియాలు, 5 కర్మ ఇంద్రియాలు పుట్టినాయి. రాజస అహంకారం నుంచి ఒక అహంకారమే మూడుగా, మూడు అవతారాలు ఎత్తింది. సాత్విక అహంకారం నుంచి మనసు వస్తే రాజస అహంకారం నుంచి దశైక ఇంద్రియం, దశైకంచి అన్నారు. ఏకం అంటే మనస్సు. ఇక్కడ దశ అంటే 5 జ్ఞాన ఇంద్రియాలు, 5 కర్మ ఇంద్రియాలు. ఇంద్రియాణి దశ, రెండో లైన్లో చూడండి, ఇంద్రియాణి దశ. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, తర్వాత మనస్సు ఏకమంటే మనస్సు, మనస్సు ఏమో సాత్విక అహంకారం నుంచి, ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు రాజసహంకారం నుంచి వచ్చినాయి. ఇవన్నీ తత్వబోధలో చదివాం, ఎప్పుడో ఏ యుగంలో చదివాము, దశైకంచ. తర్వాత తామస అహంకారం నుంచి ఏమొచ్చినాయి అంటే సూక్ష్మ దశభూతాన్ని వచ్చినాయి. ఎలా చెప్తున్నారు ఇక్కడ, మహాభూతాన్ని శ్లోకంలో మొదట పదం, మహాభూతాన్ని అంటే ఐదు సూక్ష్మ భూతాలు వచ్చినాయి, పంచభూతాలు సూక్ష్మ పంచభూతాలు వచ్చినాయి. ఎక్కడి నుంచి? తామస అహంకారం నుంచి. అంతేకాదు ఇంద్రియ గోచరాహ శ్లోకంలో చివరి పదం, ఇంద్రియ గోచరాహ అంటే ఐదు స్థూల భూతాలు కంటికి కనపడేవి. అగ్ని కంటికి కనపడుతుంది కదా, వాయు స్పర్శకి తెలుస్తున్నది కదా, ఆకాశంలో కూడా కూర్చున్నాం కదా చోటు మనం, భూమి తెలుస్తుంది, నీరు తెలుస్తున్నది. కంటికి తెలిసేటటువంటి వాటిని గోచరాహ అంటారు, స్థూల పంచభూతాలు. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? తామస అహంకారాన్ని నుంచి వచ్చినాయి. ఇప్పుడు మొత్తం లెక్క పెడితే మనస్సు ఒకటి, పది ఇంద్రియాలు ఎన్ని, పదకొండు, పది భూతాలు సూక్ష్మ ఐదు భూతాలు స్థూల ఐదు భూతాలు పది, పదకొండు పది ఇరవై ఒకటి, పైన చెప్పినవన్నీ మూడు, ఇరవై ఒకటి మూడు నాలుగు, ఇరవై నాలుగు మొత్తం కలిపి ప్రకృతి అండి. ప్రకృతి నుంచి వచ్చిన ఇవన్నీ జడం, అచేతనం, వికారం చెందేటటువంటిది ఇరవై నాలుగు తత్వాలు. ఇరవై ఐదవది ఆత్మ పురుష అన్నారు. చివరిది క్షేత్రజ్ఞ ప్లస్ ఇరవై నాలుగు తత్వాలు, మొత్తం ఇరవై ఐదు. చతుర్వింశతి తత్వం ప్రకారం వక్ష్యామ తత్వబోధలో, చతుర్వింశతి అంటే ఇరవై నాలుగు తత్వాల గురించి చెప్తానన్నారు. అది చెప్పి చివరి ఆత్మ అనేది ఒకటి, క్షేత్రజ్ఞ సాక్షి చైతన్యం. ఈ సాక్షి చైతన్యం ఐదవది, ఇరవై ఐదవది లాస్ట్ది, వీటన్నిటికంటే వేరు. ఇరవై నాలుగు జడం, అచేతనం, వికారం చెందుతుంటాయి, అవన్నీ ఒకదానికొకటి కారణం. ప్రకృతి కారణం, మహత్ కార్యం. మహత్ కారణం ఫర్ అహంకార, అహంకార కార్యం. అహంకార కారణం దేనికి? పంచ ఇంద్రియాలకి మనస్సుకి కారణం, పంచభూతాలకి కారణం, ఇవన్నీ కార్యం. కనుక అవన్నీ కూడా కార్యకారణాలు. ఆత్మ చైతన్యం క్షేత్రజ్ఞ కారణము కాదు కార్యము కాదు, కార్యకారణ విలక్షణం, నిర్వికారం, మార్పు చెందదు, నిత్యం. ఇరవై ఐదవ తత్వం పంచ వింశతి అన్నారు. ఇరవై నాలుగు సాంఖ్యుల చేత చెప్పబడింది, అది తీసుకొని ఇక్కడ ఈయన చెప్పారు. ఈ శ్లోకం మొత్తం కూడా ఇరవై నాలుగు తత్వాలు చెప్పబడినాయి. అందులో మహాభూతాని అహంకార బుద్ధి అవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశ ఏకం మన, తర్వాత పంచ చ ఇంద్రియ గోచరాహ. ఇది సాంఖ్య ఫిలాసఫీలో చెప్పబడినటువంటి మనం తీసుకున్నాం. ఎట్లాగైతే అష్టాంగ యోగంలో ఎనిమిది స్టెప్పులు తీసుకుంటాం మనకు ఉపయోగపడుతుంది కదా, అదేవిధంగా సాంఖ్య మతంలో చెప్పబడినటువంటి ఇరవై నాలుగు తత్వాలు మనం ఒప్పుకుంటాం. ఇది సృష్టి ఇవల్యూషన్. అంతేగాని కోతిలో నుంచి వచ్చాడు మనిషి అని అంటాడు డార్విన్ సిద్ధాంతం, ఇవన్నీ తప్పండి. తోక లేదట, తోక అరిగిపోయిందట చివరికి మనిషికి, మంకీలో నుంచి వచ్చాడట. ఫస్ట్ ఫిష్ యాంఫిబియన్, తర్వాత కోతి, వా నరహ అన్నాడు. అది కాదు డార్విన్ థియరీ, ఇవన్నీ లాజిక్కి నిలబడం. అర్థమైందా? ఇప్పుడు అదే డార్విన్ థియరీయే వాళ్ళు తప్పని చెప్తున్నారు స్కూల్స్లో కాలేజెస్లో, మేము ఒప్పుకోమంటున్నారు థియాలజీస్ అందరు. క్రిస్టియానిటీలో అది ఒప్పుకోవడంలో వాళ్ళు అన్ని గొడవలు. మనది చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా నిలబడేటువంటి శాస్త్రం. ఆ విషయం మనకు తెలియాలి కదా ముందు, అది ఉన్నది శాస్త్రం మనకు తెలియాలి కదా. ఇది ఈ విషయం మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత ఈ ఏమి ఉన్నాయి ఇంకా అని చెప్పి తర్వాత చెప్పబోతున్నది ఏమిటంటే, లోపల బుద్ధి, ఇచ్ఛా, ద్వేష, సుఖం, దుఃఖం అవన్నీ కూడా మన యొక్క థాట్ లెవెల్లో ఉన్నటువంటి ఇమోషన్స్, అవన్నీ కూడా అనాత్మకి సంబంధించినవి అని వచ్చేవారం చూస్తాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.